24వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇది ఎప్పుడు జరుగును, మీరు ఆకడకును, యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరుట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. 24వ వచనాన్ని కూడా చదువుకుందాం. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. చదువుబడ లేఖన భాగంలో నుంచి ఆత్మదేవుడు మనతో మాట్లాడినట్లుగా ఆయన సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అంశాల్లో ప్రార్థన చేస్తున్నట్లుగానే 27, 28 రెండు దినాలు మాస్టర్ ప్లానింగ్ తరగతుల కోసం చెన్నై రావడానికి ప్రభు సహాయం చేశారు. రెండు దినాలు కూడా చాలా చక్కగా చాలా విషయాలు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ప్రార్థన చేసిన వారందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే రేపు ప్రకాశం జిల్లా మెడికల్ సహవాసాన్ని ప్రారంభించుకుంటున్నాం, దాని కొరకు ప్రార్థన చేయండి. అట్లాగే ఆదివారం సాయంత్రం గుంటూరు జిల్లా బుడంపాడులో బ్యూరోక్రాట్స్ మీటింగ్ దేవినాయ్ గారు ఏర్పాటు చేశారు ఉద్యోగస్తుల కొరకు. అందులో కూడా వెళ్లి ఉద్యోగస్తుల్ని బలపరచాలి, మనం ఏం చేస్తున్నామో తెలిసి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని ఆశపడతా ఉన్నాం. ఈ అంశాల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థిద్దాం. తల్లు వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి అయిన ప్రభు, ఘనమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన, మహోన్నతమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎల్లప్పుడూ మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు. చిన్నగా సెల్ ఫోన్ లో ప్రారంభించబడి పరిచర్యను మీరు సస్టైన్ చేస్తున్నందుకు మీకు వందనాలు. ఎక్స్పాండ్ చేస్తున్నందుకు మీకు వందనాలు. ఎక్స్ప్లోర్ చేస్తున్నందుకు మీకు వందనాలు. అందులో భాగంగా మీరు మాకు ఇస్తున్న ట్రైనింగ్స్ బట్టి మీకు వందనాలు. గత రెండు దినాలు చెన్నైలో ప్రభు మాస్టర్ ప్లాన్ తరగతుల్లో ఎంతో కృప చూపించి మాకు అవసరమైన విషయాలు నేర్పించినందుకు కూడా మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. చర్చ్ గ్రోత్ అసోసియేషన్ ని, టీమ్ అంతటిని కృపలో మీరు బలపరచండి. భారతదేశపు సంఘాన్ని నాయన సంఘ నాయకులకు శిక్షణ ఇస్తూ ఉండగా వీరిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే రేపు మెడికల్ ప్రకాశం మెడికల్ సహవాసాన్ని మీ దయగల హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. కృపలో మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా, వారిని ప్రభా మీరు బలమైన సహవాసంగా కట్టమని వేడుకుంటున్నాం. 30వ తేదీ మీ సన్నిధిలో ప్రతిష్ఠించి ప్రార్థిస్తూ వచ్చిన దినం ప్రభా, మరి బ్యూరోక్రాట్స్ మీటింగ్ లో ప్రభా సంవత్సరానికి ఒకసారి కూడుకునే పరిస్థితుల్లో నుంచి అనుదినము కూడుకునే ఆత్మీయతలోకి వారు నడిపించడానికి ప్రభు మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. తగిన రక్షక ప్రాముఖ్యంగా రాత్రి సమకూడిన సహవాసాలన్నింటినీ మీరు బలపరచండి. సెంట్రల్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన వారిని మీరు బలపరచండి. ఉమ్మడి హైదరాబాద్ సహవాసాలు, ఉమ్మడి ఏపీఎస్పీ సహవాసాలు, ఉమ్మడి గుంటూరు సహవాసాన్ని ప్రభువు మీరు బలపరచమని నాయన మీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ అలా ప్రతి ఆటంకమును దూరపరచండి. మీ సన్నిధి సమృద్ధిగా దయచేయండి. దుష్టిని ప్రతి తంత్రమును వ్యర్థపరచండి. వాడు మోసాలు అర్థం చేసుకోవడానికి, మెలకువగా జీవించడానికి అనేక మందిని ప్రభు మేము జాగ్రత్త పరచడానికి, జాగృతి పరచడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సెంట్రల్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన అన్ని సహవాసాలకు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఐడి మారుతుంది కాబట్టి కొత్త వారు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి మీరు బాధ్యత తీసుకుని అందరినీ నడిపించాల్సిందిగా కూడా జ్ఞాపకం చేస్తున్నాను. శుక్రవారం సాయంకాలపు ధ్యానాల్లో భాగంగా మనం కొన్ని నెలలుగా మన శత్రువైన సాతాను తంత్రాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. శత్రువు మోసగాడు ఎట్లా మోసం చేస్తాడన్న విషయాలు, అనేక విషయాలు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా డిసెప్షన్స్ ఎట్లా మోసం చేస్తాడు అన్న విషయాల్లో యేసుక్రీస్తు ప్రభుని శిష్యులు వచ్చి అడిగారు. యేసుక్రీస్తు ప్రభుని శిష్యులు వచ్చి అడుగుతా ఉన్నారు. వాళ్ళు అడిగిన దానికి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన రాకడకు సూచనలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటలు మత్తయి సువార్త 24:4 ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకునడి, 5 అనేకులు నా పేరు మీద వచ్చి మోసం చేస్తారు అన్న హెచ్చరికలు ప్రభు మాట్లాడారు, 24 మళ్ళా అబద్ధపు క్రీస్తులు అబద్ధ ప్రవక్తులు వచ్చి బయట నుంచి వచ్చి మోసం చేసే విషయాలు కావు, లోపల జరిగే మోసం సంఘంలో జరిగే మోసాల కొరకు మాట్లాడుతున్న మాటలు, 24 అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారిని సహితం మోసపరుచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు కనపరచెదరు. ఈ వాక్యం మనల్ని తప్పకుండా ఆలోచింపు చేయాలి. నేరుగా ప్రభువు మాట్లాడిన మాట, ప్రభు బోధ, ప్రభు హెచ్చరికలు. 24 వాళ్ళు వచ్చేది ఆయన పేరు మీద వస్తారు, అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తులు అన్నారు. వారు ఎవరిని సహితం మోసం చేయగలరంటే ఏర్పరచబడ్డ వారిని సహితం, నాయకులను సహితం, బోధకులను సహితం కూడా వాళ్ళు మోసం చేయగలరు. దానికి సూచక్రియలు, గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు కూడా చూపిస్తారు. ఎంత కాషియస్గా ఎంత మలకుగా ఉండాల్సిన మాటలో 24:5 అనేకులు, ఆ పదం కూడా భయపెట్టే పదమే, ఒకరు ఇద్దరు కాదు మోసం చేసేది, అనేకులు అనేకులు నా పేరట వచ్చి, యేసుక్రీస్తు ప్రభు పేరటే, క్రైస్తవ్యం పేరటే, బైబిల్ పట్టుకొని యేసుక్రీస్తు ప్రభు దాసులుగానే నా పేరట అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. కాబట్టి పిల్లరా, శత్రువైన సాతాను పనిచేసే విధానం మోసం చేయటం. మోసం ముందు తెలియదు, తర్వాత తెలుస్తుంది, మునిగిపోయినట్లుగా. అయితే దేవుని వాక్యం, దేవుడు మనల్ని ప్రేమించి వాక్యంలో నుంచే సాతాను మోసాలను మనకు అర్థం చేయించడానికి చాలా విషయాలు ఆయన రాయించారు. ఆ వాక్యాలను ఎట్లాగా అర్థం చేసుకోవాలి, ఎక్కడెక్కడ మోసపోయే అవకాశం ఉంటుందో కొన్ని ప్రాముఖ్యమైన పారాగ్రాఫ్ల మీద మనం స్టడీ చేయాలి. అందులో మొదటి పారాగ్రాఫ్ కొలసలకు రాసిన పత్రిక 2 కొన్ని మాటలు మనం గతంలో జ్ఞాపకం చేశాను, ఒక్క మాట జ్ఞాపకం చేసి వేరే పారాగ్రాఫ్ లో తీసుకువెళ్తాను. కొలసి, దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏర్పరచబడ్డ వారిని మోసం చేస్తాడు, యేసుక్రీస్తు ప్రభు పేరట వచ్చి మోసం చేస్తాడు, పలువురిని మోసం చేస్తాడు, అనేకులు మోసం చేయడానికి వాడబడతారు, పలువురు మోసగించబడతారు అన్న ఈ హెచ్చరిక పూర్వకమైన వాటిలో నేను మోసపోకూడదు అన్న జాగ్రత్త మనం తీసుకోవాలి. అలా మోసపోకుండా ఉండాలంటే మనకున్న ఏకైక ఆయుధం దేవుని వాక్యం. వాక్యాన్ని హౌ టు ఇంటర్ప్రిట్, హౌ నాట్ టు ఇంటర్ప్రిట్ అన్నది తెలియాలి. ఎట్లాగా అర్థం చేసుకోవాలి, ఎట్లాగా అర్థం చేసుకోకూడదు, ఎలాంటి భావాన్ని తీసుకోవాలి, ఎలాంటి భావాన్ని తీసుకోకూడదు, ఏది సరి అయిన వ్యాఖ్యానము, ఏది తప్పుడు వ్యాఖ్యానం అర్థం కావాలి. ఒకటే బైబుల్, కానీ భిన్నమైన బోధలు. బైబుల్ మల్టీ ఫ్యాసెట్ గా అర్థమవుతుంది అనొద్దు, బైబుల్ 2 ఖడ్గం అనొద్దు, బైబుల్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థమవుతుంది అనొద్దు. బైబుల్ ఒకే కాంటెక్స్ట్ లో రాయబడింది, ఒకే సందర్భం నుంచి రాయబడింది, ఒక భావాన్ని చెప్పడానికి దేవుడు రాయించాడు, అదే అర్థం చేసుకోవాలి. మిగతా ఆత్మీయ అర్థాలు వ్యక్తిగతంగా తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ బోధలోకి మాత్రం తీసుకోవడానికి వీల్లేదు. అప్పుడు అందరూ ఏకాభిప్రాయానికి వస్తారు, ఏకభావంలోకి వస్తారు, ఏకతాత్పర్యం సాధ్యమవుతుంది. ఎస్ఎఫ్జే ట్రైనింగ్స్ లో ఖచ్చితంగా ఇవే నేర్చుకుంటున్నారు. చాలా ప్రాముఖ్యమైన కోర్సెస్ స్టార్ట్ చేసి రన్ అవుతా ఉన్నాయి. కాబట్టి మన డివోషన్స్ లో కూడా సాతాను మోసాలు అర్థమవ్వాలంటే వాక్యాన్ని వాక్యముగా సందర్భంలోంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే మోసపోతాం. కొలసిలకి రాసిన పత్రిక 2:4 నుంచి మనం చదవాలి. కొలసిలకి రాసిన పత్రిక 2:4 నుంచి మనం చదివితే, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మను మోసపరచకున్నట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. ఆ మాట మనకి అర్థం కావాలి. చక్కటి మాటల చేత మిమ్మను మోసపరచకున్నట్లు. బైబిల్ని మనం లిటరల్ గా తీసుకుంటే దేవుని వాక్యము బండను బద్దలు కొట్టి సుత్తి లాంటిది. దేవుని వాక్యము అగ్ని వంటిది. దేవుని వాక్యము చాకల వాడి సబ్బు వంటిది. దేవుని వాక్యము ఖచ్చితంగా మనల్ని ఒప్పింపు చేస్తుంది, కన్విక్ట్ చేస్తుంది. దేవుని వాక్యం చేత హృదయంలో పొడవబడతారు. దేవుని వాక్యం చేత హృదయంలో నరకబడతారు. దేవుని వాక్యం మనకి ఆ గ్రహింపునివ్వాలి. అట్లా కాకుండా దేవుని వాక్యం కాకుండా చక్కటి మాటలు, చక్కటి మాటలు. కొలసి పత్రిక 2:4 ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మను మోసపరచుకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. కాబట్టి ఇష్టమైన బోధ, జనరంజకమైన బోధ, ఆకర్షణీయమైన బోధ, ఆదరించే బోధ, లేకపోతే జోకులేసి నవ్వించి కవ్వించే బోధ పైకి బాగుంది కనిపిస్తుంది, కానీ వాక్యం అంటుంది మోసగించబడుతున్నారు, మోసగించబడుతున్నారు. చక్కటి మాటల చేత ఎవడును మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతులు చెప్తున్నాను అని మాట్లాడుతున్నాడు. దాని సందర్భాన్ని గతంలో మనం స్టడీ చేసాం, నేను అందులోకి వెళ్ళబోవట్లేదు. కింది వాక్యాలు ఏం మాట్లాడుతున్నాయంటే, పై వాక్యము 3వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నాయి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభునందు. 5వచనంలో నేను శరీర విషయంలో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసము చూసి ఆనందిస్తున్నాను. పైన క్రీస్తునందు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఉన్నవి అని రాయబడింది. కింద 5వచనంలో క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసము అని రాయబడింది. మనం కింద వరకు చదువుకుని వెళ్ళిపోతే కింద వరకు చదువుకున్న వాక్యాలు మనకేం కనబడుతుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువులో కట్టబడటం ఆత్మీయ జీవితం. యేసుక్రీస్తు ప్రభువులో కట్టబడకుండా వేరే పునాది మీద కట్టబడటం, అది ప్రమాదం, మోసం. కింద రాయబడుతున్న వాక్య భాగాలు అదే. 8వచనం, ఆయనను అనుసరింపక. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువును కాక మనుషుల పారంపర్యాచారం, మనుషుల పారంపర్యాచారం, మెజారిటీ ప్రిన్సిపల్ అంటాం. ఎక్కువ మంది ఏం చెప్తే అదే రైట్, ఎక్కువ మంది ఏది చేస్తే అదే కరెక్ట్, తాతలు తండ్రులు ఏది చేస్తే అదే కరెక్ట్, అది మోసం. మరలా ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడెవడైనా ఉండినేమో అని జాగ్రత్త, జాగ్రత్త. ఎందుకు ఇన్ని హెచ్చరికలు దేవుడు చెప్తున్నాడు అంటే, అజాగ్రత్తగా ఉంటే దేవుడే బాధ్యత తీసుకుంటాడు అనుకోవద్దు, నిర్లక్ష్యంగా ఉంటే దేవుడే కాపాడుతాడు అనుకోవద్దు. అంతా ఆయనే కాపాడే పాటికి ఇన్ని జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆయనే మనం చేపట్టుకొని ఆయనే మన ఆత్మీయ జీవితం నడిపించి ఆయనే మన పరలోకానికి చేర్చేసేదానికి ఇన్ని జాగ్రత్తలు బైబిల్లో సంఘానికి రాయించాల్సిన అవసరం ఏముంది? అర్థం ఏంటంటే, చెప్పాడు ఏదేం తోటలో కూడా, పండు తినొద్దు జాగ్రత్త, తింటే తిని తినాన చస్తారు అని చెప్పాడు. చెప్పాడు అలాగని చెప్పి పండు తినకుండా ఆపాడా? ఆపలేదు. సాతాన్ రాకుండా ఆపాడా? ఆపలేదు. జాగ్రత్తలు చెప్పాడని అర్థం ఏంటంటే, ఆయన అంతా బాధ్యత తీసుకుంటే జాగ్రత్తలు ఎందుకు చెప్తాడు? జాగ్రత్తలు చెప్పాడంటే ద రెస్పాన్సిబిలిటీ ఇస్ అవర్స్. మందే బాధ్యత, మందే బాధ్యత, మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ చక్కటి మాటలు నాలుగవ వచనం చక్కని మాటల చేత మోసం చేస్తారు. ఎనిమిదవ వచనం తత్వజ్ఞానం, మోసకరమైన తత్వజ్ఞానం, లోక సంబంధమైన మూలపాఠాలు. లోకంలో ఏదైతే జరుగుతూ ఉందో అదే సంఘంలో బోధిస్తా లోకం వెళ్తున్నట్లుగానే భూ సంబంధమైన విషయాల కొరకే, ఆస్తుల కొరకే, ఆరోగ్యం కొరకే, ఆనందం కొరకే, వాటి కోసమే బోధిస్తూ ఉంటే బైబిల్ అలా బోధించట్లా? లోక మూల పాఠాలు, నిరర్థక తత్వజ్ఞానం, ఓన్లీ ఫిలాసఫీ, బాగా చదువుకోవాలి, బాగా డబ్బు సంపాదించాలి, షార్ట్ టైంలో గొప్ప గొప్ప ఆస్తులు సంపాదించాలి, పేరు సంపాదించాలి, ఓన్లీ ఫిలాసఫీ, నిరర్థకమైన లోక తత్వజ్ఞానం, లోక సంబంధమైన మూలపాఠాలు, నిరర్థకమైన తత్వజ్ఞానం చేత మోసపోతారు. జాగ్రత్త, లోకం ఉన్నట్టుగా బైబిల్ లేదు, బైబిల్ చెప్పినట్టుగా లోకం వెళ్ళట్లేదు, బైబిల్ మారదు, లోకం కూడా మారదు. బైబిల్ దారి ఒకటి, లోకం దారి ఒకటి. సంఘం, లోకంలోంచి పిలువబడ్డ సంఘం లోకాన్ని విడిచిపెట్టి వాక్యానుసారంగా జీవించాలి. కాబట్టి వాక్యంలో ఏముందో అదే ప్రధానం కావాలి తప్ప, లోకంలో ఉన్న దాన్ని మనసులో పెట్టుకొని వాక్యాన్ని వక్రీకరించుకొని మనకు నచ్చినట్టుగా వాక్యాన్ని మౌళ్ళు చేసుకోవటం మనల్ని మనం మోసం చేసుకోవటమే. తెలిసి తెలిసి కల్తీ పాలు తాగుతారా? తెలిసి తెలిసి ఆ పాడైపోయిన ఆహారం తింటారా? తెలిసి ఏ మోసంలో పడతాం తెలీదు. ఈ రీసెంట్ గా హైదరాబాద్ లో హోటల్స్ మీద ఆ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రైడ్ చేసినప్పుడు కుళ్ళిపోయిన మాంసాన్ని వండుతున్నారు, కుళ్ళిపోయిన కాయగూరలు వండుతున్నారు, ఏ మాత్రం శానిటరీ పాటించట్లేదు, ఇంత డబ్బులు ఇచ్చినా సరే మాకు మంచి ఆహారం దొరకట్లేదు అని తర్వాత వాపోయారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి కిచెన్ లోకి వెళ్ళి డీప్ ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి ఏం దాచిపెట్టారో చూసిన తర్వాత పైకి టేస్టీ సాల్ట్ కలర్స్ వాడి వండిన ఆహారం దగ్గర ఏమర్థం అవుతుంది? ఏమర్థం కాదు, లోపలికి వెళ్తేనే కదా పైపైన చూస్తే ఏమర్థం అవుతుంది. కాబట్టి నిరర్థకమైన తత్వజ్ఞానం, లోక మూలపాఠాలు, చక్కటి మాటలు మోసం చేస్తాయి, వాటి చేత మోసపోవద్దు అన్న లేఖన భాగాన్ని గతంలో చూసాం. అందులో మనం మళ్ళా మీరు నోట్స్ రిఫర్ చేసుకోవచ్చు. ఇంకొక రెండు ప్రాముఖ్యమైన లేఖన భాగాలను మీ గమనాన్ని తీసుకురావడానికి ఆశపడతా ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనాలు చదువుతుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనాలు చదివితే, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. అక్కడేమో చక్కటి మాటలు అన్నాడు, వినడానికి ఇష్టంగా ఉంటాయి, అక్కడ మోసపోయే ప్రమాదం ఉంది అన్నాడు. తులసి పత్రిక 2వ అధ్యాయం చదువు. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి అన్నాడు. ఏంటి వ్యర్థమైన మాటలు? కింద కొన్ని వాక్యాలు చదవాలి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటే ఉండేది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైన దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునిడి. నిష్ఫలమైన అంధకారమైన క్రియలలో పాలువారే ఉండక వాటిని ఖండించుడి. ఎలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమై ఉన్నది. కావున పిల్లరా, మనం ఈ ప్యాసేజ్ లో ఏం జాగ్రత్తలు తీసుకోవాలని పౌలు భక్తుడు ఎఫెసు సంఘానికి, అట్లాగే మన సంఘానికి ఆత్మదేవుడు పౌలు భక్తుని చేత రాయించాడు అన్నది అర్థమవడానికి మనం అక్కడ వ్యర్థమైన మాటలు అన్న మాట దగ్గర అర్థమవడానికి ఇలా రాసుకోవాలి. క్రియలు లేని మాటలు. కింద సందర్భం అంతా మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, జీవించే జీవితం, క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం, రక్షించబడ్డ వారి జీవితం ఎంత మాత్రం చీకటి బ్రతుకులు ఉండకూడదు, చీకటి కోణాలు ఉండకూడదు, చీకటి ఛాయలు కనబడకూడదు. ఒకప్పుడు అలాగున్నాం, ఇప్పుడు అందులోంచి బయటకు వచ్చాం. పై వచనాలు చూడండి, ఎచ్కేలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనా ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఇక మనం మాటకు కూడా మాట్లాడొద్దు అంటాడు. జారత్వం, అపవిత్రత, లోభత్వం వీటి పేరు. జారత్వం అంటే మీరు ఎదుగుదురు వివాహానికి ముందు లైంగికమైన పాపాల్లో పడటం. అపవిత్రత, ఏ విధమైన అపవిత్రత, వివాహం తర్వాత లైంగికమైన పాపాల్లో పడటం, శరీరాన్ని అపవిత్రపరచుకోవటం. లోభత్వం అంటే డబ్బు, పిసినాలితనం, లాభం కొరకు ఆశించటం. వాటి పేరు కూడా ఎత్తొద్దు. అపవిత్రత విషయంలో, లోభత్వం విషయంలో వాటి పేరు కూడా ఎత్తొద్దు, ఇదే పరిశుద్ధులకు తగినది అన్నాడు. 4వ వచనం, కృతజ్ఞత వచనమే. మీరు మాట్లాడితే కృతజ్ఞత పూర్వకంగానే మాట్లాడాలి. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కాని మీరు బూతులైన, పోకిరి మాటలైన, సరసోక్తులైన ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. కాబట్టి పరిశుద్ధులు అని పేరు పెట్టింది బైబిల్ మనకి. మనం పరిశుద్ధులం కాము, దేవుడు పరిశుద్ధుడు, ఆయన రక్తము చేత మనం కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆయన దగ్గర పాపాలు ఒప్పుకున్నప్పుడు విశ్వాసంతో మనం నమ్మాల్సింది ఏంటంటే, ఎర్రని మన పాపాలు తెల్లగా మారిపోయాయి, నల్లటి మన హృదయం తెల్లగా మారిపోయింది, ఎంత ఘోర పాపాల చిట్ట అయినా జీరో అయిపోయింది, ఎంత ఘోర పాపి పాపమైనా అది ఇంకా పరిగణలోకి రాదు, తూర్పుకి పరమట ఎంత దూరమో అంత దూరం మన పాపాలు సముద్ర అగాధంలో పడవేయబడ్డాయి. ఇక మనకు పేరు పరిశుద్ధులు అని పేరు వచ్చింది. మనం పరిశుద్ధులు. పరిశుద్ధులం అంటే సేవకుడు లేకపోతే తెల్లబాట్లు వేసుకున్న వారిని కాదు, విశ్వాసులందరూ పరిశుద్ధులే. ఇక రక్షించబడ్డ తర్వాత మనం ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందులో పరిశుద్ధత ఎక్కడదాకా మనం పరిశుద్ధత మీద మనసు పెట్టాలి అంటే, మాటలలో పరిశుద్ధత, వ్యర్థమైన మాటలు, బూతి మాటలు, అపవిత్రమైన మాటలు, పోకిరి మాటలు, ఇవి మన నోటకు రావడానికి తగదు, పరిశుద్ధులకవి తగినవి కావు. కృతజ్ఞత వచనము, మేలు చేసే మాటలు, కృపాసహితమైన సంభాషణ, ఉప్పు వేసినట్టుగా రుచికరమైన సంభాషణ, రక్షణ సువార్త, మేలు చేసే మాటలు, అవే మన నోట ఉండాలి. కాబట్టి సాతాను మాటే కదా అని క్యాజువల్ గా ఉండొద్దు. ఏ మాట విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. పాత స్వభావమేమైనా నోట కనబడితే ఆయన రక్తం మనకు అందుబాటులో ఉంది, మళ్ళా ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే ఆయన తప్పకుండా క్షమిస్తాడు. మాటల చేత ఎవరిని గాయపరిచామో వాళ్ళతో సమాధాన పడితే మనల్ని అంగీకరిస్తాడు, మన ఆరాధన అంగీకరిస్తాడు. సాతాను ఓడిపోతాడు, తిరిగి మనం జయ జీవితంలోకి వస్తాం. కాబట్టి వాక్యపు వెలుగులో మనం ఆ మాటల కోసం విన్నాం. ఆరో వచనంలో వ్యర్థమైన మాటలు అన్న మాట దగ్గర కింద రెండో విషయాన్ని మాట్లాడుతుంది. పైన ఏమో అపవిత్రమైన మాటలు మన నోట ఉండకూడదు, కింద వ్యర్థమైన మాటలు అన్న మాట దగ్గర చెప్తారంటే చేయరు. కొంతమంది సేవకులు ఇలా అంటారట, మీరు మా మాటల ప్రకారంగా జీవించండి, మా చేతల ప్రకారంగా కాదు. ఆయన చెప్పిన మాటలు తీసుకోవాలి తప్ప ఆయన వ్యక్తిగత జీవితం మనకు అనవసరం. నిజంగా అది మోసమేండి. మనిషి మంచోడు కాకపోతే నోట మంచి మాటలు ఎలాగో వస్తాయి? పరిశుద్ధుడు కాకపోతే పరిశుద్ధమైన మాటలు ఎట్లా పలుకుతాడు? వేషధారి కదా, మోసం కదా. కింద రాయబడుతున్న మాటలు అవే. ఆరో వచ్చిన నుంచి కింద వాక్యాలు అవే మనం చూస్తున్నాం. కిందకు వచ్చేసరికి తొమ్మిదవచనం వెలుగు ఫలం, మన వెలుగు సంబంధులు. వెలుగు ఫలం సమస్తమ విధములమైన మంచితనం, నీతి, సత్యం వాటిలో కనబడును. వెలుగు ఫలం ఏంటంటే మంచితనం, నీతి, సత్యం కనబడాలి. కాబట్టి మళ్ళా రహస్య క్రియలు, చీకటి క్రియలు అవేవి కనబడకూడదు. ఆ క్రియలు ఉండకూడదు, ఆ మాటలు ఉండకూడదు. పదకొండు, నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారే ఉండక వాటిని ఖండించండి. అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనుల గురించి మాట్లాడుటైనను అవమానకరం. చీకటి క్రియలు నోట రావద్దు, చీకటి క్రియల కోసం మాట్లాడవద్దు, చీకటి క్రియలు ఉండకూడదు. కాబట్టి వ్యర్థమైన మాటలు అన్న మాట దగ్గర బూతు మాటలు, పోకిరి మాటలు, సరస్వక్తులు అవి పరిశుద్ధులకు తగినవి కావు, వాటిని ఉచ్చరింపకూడదు, అలాంటి వారు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు అంటున్నాడు. ఐదో వచనం, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడై ఉన్న లోభి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడిన సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వాళ్ళ దేవుని రాజ్య సంబంధులు కారు, వారి దేవుని సంబంధులు కారు. అందుకోసం మాటల చేత మోసగించబడద్దు, మాటలు చూసి ఆగిపోవద్దు. జీవితాన్ని చూడాలి, క్రియను చూడాలి. వృక్షమును దాని ఫలమును బట్టి అంచనా వేయాలి, ఆకులను బట్టి కాదు. ఆకులు అలాగే ఉంటాయి, ఫలాలు చూడడానికి కూడా అలాగే ఉంటాయి. కొరుకు తింటే అర్థమవుతుంది, రుచి చూస్తే అర్థమవుతుంది మంచి ఫలమా కాదన్నది. ఫలాలు చూడాలి. కావున క్రియలు లేని మాటలు, లేకపోతే చెప్పేది ఒకటి చేసేది ఒకటి, పొంతన లేని మాటలు, చెప్పే ప్రసంగాలు వేరు, జీవించే జీవితం వేరైతే అలాంటి వాళ్ళతో ఉంటే మోసపోతాము అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనల్ని హెచ్చరిస్తా ఉంది. మరి ఎలా జీవించాలి? పదవచనంలో ఒక మంచి మాట ఉంది. కావున ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించచ్చు. దీన్ని దేవుడు మెచ్చుతాడా? ఇది యేసుక్రీస్తు ప్రభు అంగీకరిస్తాడా? ఇది దేవునికి సమ్మతమేనా? ఇలా మనం ఉండొచ్చా? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చుగాక, పొగిడితే పొగడొచ్చుగాక, వాళ్ళకి అభ్యంతరం లేకపోవచ్చుగాక, కానీ మనం ఆరాధిస్తున్న ప్రభువుకి ఇష్టమేనా? ఆయనకు ప్రీతికరమేనా? ఆయనకు అంగీకారమేనా? అది మనం ఆలోచించాలట. అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట. కాబట్టి మాటలు కోటలు దాటడం కాదు, మాటలు తగ్గట్టుగా జీవితం ఉండాలి, వాక్యానుసారంగా జీవితం ఉండాలి. ఆ మాటలు మనం మోసం చేయవు. వాక్యానుసారమైన జీవితం లేకుండా ఎంత మంచి మాటలు మాట్లాడినా అవి వ్యర్థం, మనకు ఉపయోగం కావు. మొదటి యోహాను పత్రిక 3:7 మనం చదువుతాం. మొదటి యోహాను పత్రిక 3:7 చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. మోసం చేస్తారట, ఎట్లా మోసం చేస్తారు, ఎట్లా మోసం చేస్తారు, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించి ప్రతివాడు నీతిమంతుడు. నేను నీతిమంతుడిని అని చెప్తే కాదు, నీతిని చెయ్యాలి, నీతిని జరిగించాలి. దేవుడు నీతిమంతుడు, నీతిని జరిగించి ప్రతివాడు నీతిమంతుడు. కింద వాక్యం నా 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. దేవుడి సంబంధి పాపంలో ఎట్లా జీవిస్తాడు? దేవుడి సంబంధి నీతిమంతుడు అబద్ధపు జీవితాన్ని మోసపు జీవితాన్ని ఎట్లా జీవిస్తాడు? అబద్ధపు జీవితాన్ని మోసపు జీవితాన్ని జీవిస్తూ ఉంటే అపవాది సంబంధి. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. 7వ వచనంలో, దేవుడు నీతిమంతుడు గనుక నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. నీతిని జరిగించేవాడు నీతిమంతుడు. 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలిచిన గనుక వాడు పాపం చేయుడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపం చేయే జాలడు. పాపాన్ని చేయలేరు, పాపంలో జీవించలేరు. పాపంలో పడిన తిరిగి లెగుస్తారు, పాపాన్ని ఒప్పుకుంటారు అని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. వ్యర్థమైన మాటలు అన్న మాట దగ్గర మాటలు బాగుంటే జీవితాలు బాగుండవు. ఎందుకు వేదనకరమైన మాట, సేవకులు మాటలు బాగుంటున్నాయి. ఆంధ్ర తెలంగాణలో సేవకులు ఎంత పాపులర్ స్పీకర్స్ ఉన్నారంటే, ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఉన్నారు, టీవీ స్పీకర్స్ ఉన్నారు, చాలా బాగా మాట్లాడతారు, చాలా బాగా ఆకర్షించుకుంటారు, చాలా బాగా జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు మాటకారులు. కానీ వాక్యం అంటుంది, ఒకవేళ వాళ్ళ జీవితాలకి వాళ్ళ మాటలకి వాళ్ళ ప్రసంగాలకు వాళ్ళ ప్రవర్తనకు పొంతన లేకపోతే అవి ఒట్టి మాటలు, వ్యర్థమైన మాటలు, మోసం చేసే మాటలు, అక్కడ మీరు మోసపోతారు జాగ్రత్త అని వాక్యం హెచ్చరిస్తూ ఉండగా మాటల దగ్గర మనం జాగ్రత్త పడాలి, వినే ప్రసంగాల దగ్గర జాగ్రత్త పడాలి, వెంబడిస్తున్న నాయకుల దగ్గర జాగ్రత్త పడాలని దేవుని వాక్యంలో నుంచి హెచ్చరిక చేయబడతా ఉన్నాం. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదివితే, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల. బోధలో రెండో రకం బోధ ఏంటా బోధ? దైవభక్తికి అనుగుణ్యమైన బోధ కాదు, అది భిన్నమైన బోధ. అది యేసుక్రీస్తు యొక్క హితవాక్యాలు కావు. అంటే ఎంత మంచి సబ్జెక్ట్ చెప్పాడు, ఎంత గొప్ప విషయాలు చెప్పారు, ఎంత చారిత్రక సత్యాలు చెప్పారు, ఎంత ఆకర్షణీయంగా చెప్పారు, హైపిచ్ లోపిచ్లు ఎట్లా మాట్లాడారు, అది కాదు చూడాల్సింది. దీనివల్ల నాకేంటి లాభం, నా ఆత్మీయ జీవితానికి ఏంటి లాభం, నేను ఏం మార్చుకుంటున్నాను, ఏం నేర్చుకుంటున్నాను, ఏం విడిచిపెడుతున్నాను, దేవునికి ఏమైనా దగ్గరయ్యానా? లోకంలో చాలా మంది వక్తలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడితే జనం వాళ్ళకి ఫ్యాన్స్ అవుతారు, వాళ్ళు మాట్లాడితే జనం వాళ్ళ వాగ్దాటికి ఆకర్షించబడతారు. దేవుని సేవకుడు మాట్లాడితే మనుషులు దేవునికి ఆకర్షించబడాలి, యేసుక్రీస్తు ప్రభువు దగ్గర అవ్వాలి, దేవుడి దగ్గర అవ్వాలి. అలా కాకుండా డైవర్షన్ వాళ్ళకి దగ్గర చేసుకునే ఉన్నట్లు, వాళ్ళ గొప్ప సంగతులు, వాళ్ళ గొప్పలు, అవి మనల్ని మోసం చేస్తాయి. కాబట్టి తిమోతిని ఉద్దేశించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నమాట, ఎవడైనా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణమైన బోధన అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించిన ఎడల. భిన్నమైన బోధన ఉపదేశించి వాడేమీ ఎరగక తర్కమును గూర్చి వాగ్వాదమును గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనమనుకుని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. గొడవలు వస్తాయి, వివాదాలు వస్తాయి, కలహం వస్తుంది, దోషాలు వస్తాయి, దురాభిమానాలు వస్తాయి. నేను ఈ మాట అంటాను, ఈవెన్ ప్రవీణ్ పగడాల ఆయన హతసాక్షి అయ్యాడు. జెసికా ప్రగడాల తను మాట్లాడుతున్న మాటలో కూడా మనం క్షమించడమే, రివెంజ్ తీసుకోవడం మన పని కాదు. మనం ఏదేమైనా ఆయన రాజ్యాన్ని కట్టాలి, ప్రాణం పోయినా ఆయన రాజ్యాన్ని కట్టాలి, ప్రాణం తీసుకోవాలని క్షమించాలి. ఎంత చిన్న వయసులో చాలా సేవకుని కుమార్తె ఆమె నాకు ఆంధ్ర అమ్మాయి కాదు, మిషనరీగా వెళ్ళినప్పుడు అక్కడ చేసుకున్నాడు. చాలా హుందాగా, వాక్య సంబంధముగా చాలా గొప్పగా తను మాట్లాడింది. అవును అవును, వాళ్ళు మనల్ని చంపారు, మనం వాళ్ళని చంపాలి, వాళ్ళు మనల్ని యూట్యూబ్లో తిట్టారు, మనం తిట్టాలి, వాళ్ళు బైబిల్ని అన్నారు, మనం ఖురాన్ అనాలి, మన హైందవ గ్రంథాన్ని అనాలి, వాళ్ళు తప్పులు పట్టుకుంటున్నారు, మనం తప్పులు పట్టుకోవాలి. అది బైబిల్ సమర్థించే విధానం కాదు. సైలెంట్గా ప్రొటెస్ట్ చేయడం, నిరసన తెలియజేయడం, రాజ్యాంగంలోని హక్కులు వాడుకోవడం, కేసులు పెట్టడం, లేకపోతే మన వాణి వినిపించడం వరకు కొంతవరకు మంచిదే, ఏ విధంగా కూడా వివాదాలు, వ్యర్థమైన వివాదాలు, దూషణకు ప్రతిదూషణ, కలహాలు అవి అపాలజెటిక్స్ ఏమంటామంటే సమర్థనవాదం. అంటే మీరు ప్రశ్నిస్తున్నారు, మా దగ్గర సమాధానం ఉంది. మీరు అపార్థం చేసుకున్నారు, మా దగ్గర అర్థం ఉంది. మీరు అపార్థం చేసుకున్నారు, దాని అసలైన అర్థం ఇది అని చెప్పాలి. మొదటి పేతురు పత్రిక 3:15 ప్రకారంగా మీలో ఉన్న నిరీక్షణ గురించి సమాధానం అడుగు వారికి సాత్వికంతో సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అని వాక్యం అంటుంది. అపాలజెటిక్స్ అవి వాక్యానుసారమైనవే, కానీ సమర్థిస్తున్నాము అన్న దాంతో మనం వివాదాలకు వెళ్ళటం, విమర్శనకు వెళ్ళటం, ప్రతిదూషణకు వెళ్ళటం, భూతులు మాట్లాడటం, ఆ కామెంట్స్ లో వాళ్ళు తిడితే మన వాళ్ళు తిట్టడం, వాళ్ళు తిడితే మన వాళ్ళు దూషించడం, అందులో అలా దూషిస్తున్న వాళ్ళు తిడుతున్న వాళ్ళు ఎవరు అని చెప్పి పర్సనల్గా వెళ్ళి మీరు చూస్తే ఈవెన్ వాళ్ళకి మారు మనసు అనుభవం కూడా ఉండదు. క్రైస్తవ్యాన్ని అనేస్తున్నారు, క్రైస్తవ్యాన్ని మందిరాన్ని కూల్చేస్తున్నారు, సేవకు నెల చేస్తున్నారని ఎవరైనా నా దగ్గర మాట్లాడితే అవన్నీ బాగానే ఉన్నాయి కానీ నువ్వు బైబిల్ చదువుతావు అని అడుగుతాను. నేను బైబిల్ చదవను. మరి బైబిల్ చదవకుండా నీకేం అర్థమైంది? ఆయనేమో కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నాడు. ఆయనేమో నా నామనిమిత్తం మనుషులు మిమ్మల్ని దూషిస్తే హింసిస్తే మీరు ధన్యులు, ఎగిరి గంతేయండి, పరలోకంలో మీకు ఫలం అధికమవుతుంది అన్నాడు. ఆయన బైబిల్ ఏం చెప్పింది, ఆయన ఏం చెప్పాడో తెలియకుండా లోకానుసారంగా ఎట్లా ఎగురుతారు, ఎట్లా తీసుకుంటారు? నేనేమంటానంటే వాక్యం అల్టిమేట్ గా వాక్యం. క్రైస్తవుల్లో ఐక్యత లేదు, క్రైస్తవులు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేయరు అంటే ఐక్యత లేదు, ఓకే రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేసి కేసులు పెట్టించమంటారు ఏంటి? అది వాక్యమా? ప్రతీకారం తీర్చుకోవాలా? సాతాను మోసం చేస్తున్నాడా లేకపోతే మనుషులు చేస్తున్నారా? కాబట్టి వ్యర్థమైన మాటలు అలాగే మనం ముందు చూసిన మాటలు చక్కటి మాటలు, మాటలు మోసం చేస్తాయి. చక్కటి మాటల చేత మోసగించబడతాం. జాగ్రత్త, ఆకర్షణీయమైన బోధలు, వ్యర్థమైన మాటలు, క్రియలు లేని మాటలు, వాక్యం లేని మాటలు, వాక్యానుసారమైన మాటల చేత కూడా మోసగించబడతాం. జాగ్రత్త అని వాక్యం మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఏదైనా దేవునికి దగ్గర చేర్చాలి, ఆత్మీయతలోకి మనం తీసుకువెళ్ళాలి మనం. అంతే తప్ప కింద మొదటి తిమోతి పత్రిక 6:3 ఎవటైనా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములకు దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరగక తర్కమును గూర్చి వాగ్వాదములు గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును, వీటి వలన అసూయ, కలహము, దూషణలు, దురానిమానములు చెడిపోయిన మనసు కలిగి సతిహీనులే దైవభక్తి లాభ సాధనం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. కాబట్టి మాటల దగ్గర మోసపోతాం, జాగ్రత్త అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉండగా మాటల విషయంలో పరీక్ష చేసుకోవటం, మలకువగా ఉండటం ఆత్మీయ జీవితానికి మంచిది. చక్కటి మాటలు మోసం చేస్తాయి, వ్యర్థమైన మాటలు మోసం చేస్తాయి. ఆ రెండు మాటలు కాంటెక్స్ట్ ని అర్థం చేసుకున్నాం. మొదటి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం చదువుదాం. 22వ వచనం చదువుదాం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోనకుండా. విని కూర్చుంటే మోసం చేసుకోవడమేట, విని కూర్చుంటే మోసం చేసుకోవడమేట. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారే ఉండాలి, వాక్య ప్రకారం ప్రవర్తించేవారే ఉండాలి. 23వ వచనం, ఎవడైనా వాక్యమును వినువాడే ఉండి దాని ప్రకారంగా ప్రవర్తించకపోతే, దాని ప్రకారం ప్రవర్తించకపోతే వ్యర్థం. వాక్యం విని వాక్య ప్రకారం లేకపోతే వ్యర్థం. నేను కొంతమంది ఎరుగుదును అన్నా, కొత్త విషయాలు చెప్పాలి, అద్భుతమైన విషయాలు చెప్పాలి, కొత్త కొత్త ప్రసంగాలు చెప్పాలి, కొత్త కొత్త సభ్యులు చెప్పాలన్నప్పుడు నాకు భలే విచిత్రం అనిపిస్తుంది. ఎన్ని కొత్త ప్రసంగాలు వింటే అన్ని మార్కులు కాదు బాబు, ఎంతగా మారితే అంత మంచిది. ఈరోజు వాక్యం విన్నావు కదా, ఈరోజు వాక్యం, ఈరోజే ధ్యానించు, ఈరోజే ప్రార్థనలు పెట్టుకో, ఈరోజే దిద్దుబాటు చేసుకో, ఇవన్నీ విడిచిపెట్టడానికి నేర్చుకో, ఈ వీటిలో ఉన్న వాక్య ప్రకారం జీవించడానికి ట్రై చేయి, అప్లై చేసుకో. ఎవరు చెప్పారు, ఎంత బాగా చెప్పారు, ఎంత ఆకర్షణీయంగా చెప్పారు అది కాదు. దీని ద్వారా నేనేం నేర్చుకున్నాను, ఏం మార్చుకున్నాను, ఎంత దేవుడికి దగ్గర అయ్యాను, ఎంత లోకానికి దూరం అయ్యాను, అది మనకి కొలబద్ద కావాలి తప్ప అద్భుతమైన సంగతులు, కొత్త సంగతులు కావు. విని కూర్చుంటే మోసపోతాం, విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించటం ఆత్మీయ జీవితానికని మంచిదని జ్ఞాపకం చేస్తున్నాను. అట్లాగే మనం మోసపోకుండా ఉండడానికి జాగ్రత్తలో భాగంగా మరొక వాక్యాన్ని కూడా చదవాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతాం. 3వ వచనం, ఎవడైనను ఒట్టివాడే ఉండి తాను ఎన్నికైనా వాడినని ఎంచుకుని ఎడల తను తానే మోసపరుచుకును. ఇది ఎలాంటి మోసం అంటే ఇక చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. మన స్థాయిని మించి ఊహించుకోవడం, రియాలిటీని మించి ఊహించుకోవడం, అబద్ధంలో బ్రతకటం, మోసంలో బ్రతకటం. వాక్యం ఏమంటుందంటే ఎవడైనా ఒట్టివాడే ఉండి తాను ఎన్నికైన వాడిందని ఎంచుకుని ఎడల తను తానే మోసపరుచుకును. చాలా చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎవరు చెప్పాలి, పక్కలు ఎవరైనా వచ్చి వద్దు అని చెప్పాలా, అవును అని చెప్పాలా, తెలియదా మనం ఇందులో సెట్ అవ్వం, ఇది మనకు సూటు కాదని తెలియదా. నేనంటాను, పాటలు పాడడానికి మైక్ ఇచ్చారనుకోండి నాకు ఇంత సహకరించదు అని ఎవరు చెప్పాలి, బయటలో ఎవరని చెప్పాలా మనకు తెలియదా, మన తెలుసు. కాబట్టి నేనేమంటానంటే ఏ విషయంలోనైనా సరే మన మీద మనకు ఒక అభిప్రాయం. నేను వెనక్కగా ఉండమని, ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు, సేవ చేస్తున్న వాళ్ళు, ఒకప్పుడు నా మనస్తత్వాన్ని కూడా నేను తప్పకుండా పంచుకోవాలి. వాక్యం చెప్పడం బాగా చెప్తున్నాను అంటున్నారు కాబట్టి నేను ఏదైనా మీటింగ్కి వెళ్ళానంటే ఖచ్చితంగా నేను వాక్యం చెప్పాలి, ఖచ్చితంగా వాక్యం చెప్పాలి. ఒకవేళ వాక్యం చెప్పడానికి నన్ను పిలవకపోతే నేను ఆ మీటింగ్ నేను ఎందుకు వెళ్తాను వాళ్ళను. కేవలం చెప్పడమే నిజంగా మోసం. తర్వాత ఒక మంచి మాట నేను మిషనరీలో నేర్చుకున్నాను, అక్కడ ఎవరితో దేవుడు మాట్లాడాలి అనుకుంటే వాళ్ళతో మాట్లాడతాడు. ఒకవేళ దేవుడు నాతో మాట్లాడాలి అనుకుంటే నాకు అవకాశం ఇస్తాడు, వేరే వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళకి అవకాశం ఇస్తాడు. దేవుడు ఏ పాత్రనన్నా వాడుకుంటాడు, ఏ పాత్రను వాడుకున్నా దేవుడు వాడుకుంటే ఆ పాత్ర ఘనమైన పాత్రే, ఆ పాత్ర ఘనమైన పాత్రే. ఎస్ఎఫ్జే కాన్ఫరెన్సెస్ లో కూడా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయత ఏంటంటే సంఘంగా కొడుకుని ఆరాధిస్తున్నాం, సంఘముగా కొడుకుని ఆరాధిస్తున్నప్పుడు సంఘం మధ్య దేవుడు తన సన్నిధి ఉంచుతానన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చాం. పాటలు ఎలా పాడినా మనం కలిసి పాడడం, ప్రార్థన చేసేటప్పుడు ఏకీభవించి మనం కూడా ఆమెన్ చెప్పడం, స్తుతిస్తున్నప్పుడు ఏకీభవించి మ్యూట్ లో మనం నాయిస్ ని అవాయిడ్ చేయడం, మ్యూట్ లో ఉండాలి కాబట్టి మ్యూట్ లో ఉండి స్తుతిస్తాం. వాక్యం బోధిస్తున్నప్పుడు ఎవరు నిలబడ్డా, దేవా ఈ కుమారుడు ద్వారా మీరు నాకేమైనా మాట్లాడండి, నాతో మాట్లాడండి అని చెప్పి ఆయన నాతో మాట్లాడతాడని చెప్పి ఆశతో చూద్దాం. అందుకే కావాలని చెప్పి ఎస్ఎఫ్జేలో స్పీకర్ ఫోటో వేయించాం. ఈరోజు ఫలానా ఆయన వాక్యం చెప్తున్నాడు రండి అని పిలో. ఎందుకంటే మనిషి కోసం వస్తారు. సంఘముగా కూడుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఆయన ఆరాధించాలి, మనం మాట్లాడాలి, ఆయన మనతో మాట్లాడాలి. ఎవరిని వాడుకుంటున్నా దేవుడు మనతో మాట్లాడతాడు. నాశతో ఉండడం మంచిది, వినవాలో కావడం మంచిది, వాక్య పరిచయం చేయడం మంచిది. కానీ ఆ కండిషన్ ఏంటంటే ఉన్న స్థాయి కంటే ఎక్కువగా ఎంచుకోవడం, తాను ఒట్టివాడే ఉండి తాను ఎన్నికైన వాడినని ఎంచుకోవడం. నేను ఇక్కడ ఈ మాట జ్ఞాపకం చేస్తాను, బైబుల్ చదవకుండా ఏం ప్రసంగాలు చేస్తారు? ప్రార్థనా జీవితం లేకుండా ప్రార్థన మీద ఏం ప్రసంగాలు చేస్తారు? అసలుకి ప్రైవేట్ లైఫ్, మన ప్రైవేట్ లైఫ్ లో లేనిది పబ్లిక్ లైఫ్ లో ఏం చూపిస్తాం? కొంతమంది లోకంలో ఎలా ఉంటారు, ఇంట్లో తినడానికి తిండి లేకపోయినా వీధిలో కద్దరు చొక్క వేసుకుని తిరుగుతారట. ఎందుకు? జనాన్ని అందించాలి, మేము గొప్ప అని చెప్పుకోవాలి, లేకపోయినా చెప్పుకోవాలి. చదువుకుందేమో తక్కువ, చెప్పుకునేదేమో ఎక్కువ చదువుకున్నానని నేను ఇలా అంటాను. నేను ఇన్స్పెక్టర్ని, నేను డిఎస్పీ అని చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది? అబద్ధం. కానిది ఉన్నట్టుగా చెప్పుకోవటం. నేను తక్కువే చదువుకున్నాను, ఎక్కువ చదువుకుని చెప్పుకోవడం మోసం చేయడమే. చాలాసార్లు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మోసం అని తెలుస్తుంది. నిజమండి, పెళ్లికి ముందు జీతం ఎంతని చెప్పారు, తీరా చూస్తే జీతం అది కాదు. గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పారు, తీరా చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. అంతా మోసం చేశారు, అన్ని అబద్ధాలు చెప్పారు. అవును, లోకంలో ఉన్న వాళ్ళు పాపంలో ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. దేవుడు యథార్థతను కోరుకుంటాడు. నువ్వేమై ఉన్నావు? అదే లేనిది ఎందుకు, కానిది ఎందుకు? లోకంలో ఒక మోసం ఉంది, పొగిడితే ములక చెట్టెక్కుతారు, పొగిడితే ములక చెట్టెక్కుతారు. ఆత్మీయ జీవితంలో మనం మోసంలో బ్రతకడానికి వీలు లేదు. వాక్యం అదే, ఎవడైనా ఒట్టివాడే ఉండి తాను ఎన్నికైన వాడిని ఎంచుకుని ఎలా తను తానే మోసపరుచుకును. మనం ఏంటో మనకు తెలుసు, మనం ఎక్కడున్నామో మనకు తెలుసు, మన టాలెంట్స్ ఏంటో మనకు తెలుసు, మనకి ఇవ్వబడ్డ కృపావరాలు ఏంటో మనకు తెలుసు, మనం దేనికి సూట్ అవుతామో మనకు తెలుసు, మనం దేనికి సూట్ అవుతామో మనకు తెలుసు. దేవుడేమి ఆల్రౌండర్స్ అనలేదు. ఇది నేను చేయను, ఫలాన వాళ్ళు చేస్తారు, ఈ విషయం నాకు తెలియదు, ఫలాన వాళ్ళు చెప్తారు. మంచిది. మనం ఏమై ఉన్నామో దాన్ని ఎరిగి ఉండటం మంచిది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు సంఘంతో మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే, 2వ కొరింథీయులకు 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే, మమ్మల్ని మేమే తిరిగి ముప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్లు మీ వద్దకైనను మీ వద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? పౌలు అంటాడు, మేము గొప్ప అని పొగిడించుకోవాలా? మేము గొప్ప అని చెప్పుకోవాలా? మేమేంటో చెప్పండి అని మీకేమైనా చెప్పించాలా? మామూలుగా ఉండి నిలబడితే కుదరదా? నిజమే అండి, నేను ఆ మోసం నుంచి బయటకు వచ్చాను. మిషన్స్ లో కలిసిన తర్వాత సాధారణంగా ఎంత గొప్ప సేవకుడైనా కలిసి తింటాడు, కలిసి ఉంటాడు, తిన్న తర్వాత ప్లేట్ కడుక్కుంటాడు. ఎంత గొప్ప సేవకుడైనా అందరితో ఉంటాడు, అందరితో తింటాడు, అందరిలాగే ఉంటాడు. అందరం దేవుని సేవకులు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాడుకుంటున్నాడు. ఇక్కడ ఏమైనా ముందు వీరుడు, సూర్యుడు, ధీరుడు అని చెప్పి ఏమైనా డప్పు కొట్టాలా? ముందేమన్నా బ్యాండమేళం పెట్టాలా? పెద్ద పెద్ద పులులు, సింహాలు వస్తున్న శబ్దాలు, సౌండ్లు ఏమన్నా చేయాలా? లేకపోతే ముందేమైనా ఒక ఆయన నిలబడి స్పీకర్ ఇంట్రడక్షన్ అంటారు, అది కొంచెం పద్ధతిగానే ఉంటది కానీ అది ప్రమాదమే, అది ప్రమాదమే. సరే మొత్తానికి పౌలు అంటాడు, మేమే మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకుని మొదలు పెట్టుచున్నామా, మాకేమైనా సిఫార్సు పత్రికలు కావాలా అంటున్నాడు. 4వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు. దేవుడు మెచ్చాలి, దేవుడు మెచ్చువాడే ధన్యుడు. దేవుని సముఖమందు ఆ మాటలు ఎంత బాగున్నాయో, ఎంత బాగున్నాయో. ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యాలను విసర్జించి ఉన్నాము. దేవుడు మెచ్చుకోవాలి, దేవుని ముందు మెప్పు కోరుకోవాలి, మనుషుల ముందు కాదు, మనుషుల ముందు గుర్తింపు కాదు. ఆయన అందరి అంతరంగం ఎరిగినవాడు, ఆయన అందరి అంతరంగం ఎరిగినవాడు. కింద వాక్యాలు ఎంత బాగుంటాయో. 5వ వచనం, అంధకారంలోంచి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మారుదీయంలో ప్రకాశించెను. కనుక మేము మమ్మను గురించి ప్రకటించుకున్నట్లేదు గాని క్రీస్తు యేసుని గురించి ఆయన ప్రభు అనియు మమ్మను గురించి యేసు నిమిత్తం మేము పరిచారకులమనియు ప్రకటించుకొనిచున్నాము. మమ్మల్ని మేము ప్రకటించుకోవట్లేదు, మమ్మల్ని మేము మెప్పించుకోవట్లేదు, ఆయన చూపిస్తున్నాం, ఆయన ప్రకటిస్తున్నాం, ఆయనకి అంబాసిడర్స్ని, ఆయనకు దూతలము, ఆయనకు పరిచారకులము. క్రీస్తు యేసుని గురించి ఆయన ప్రభు అని, మమ్మను గురించి యేసు నిమిత్తం మేము పరిచారకులమని ప్రకటించుకుంటున్నాము. 7వ వచనం, ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దేవుడినట్లు మంటి ఘటముల్లో ఐశ్వర్యం మాకు కలదు. మంటి ఘటాలు దేవుడు మాలో వాక్యాన్ని ఉంచాడు, ఆయన ప్రకటిస్తున్నాం, ఆయన క్రీస్తు అని ప్రకటిస్తున్నాం, మమ్మల్ని మేము పరిచారకులను ప్రకటించుకుంటున్నాము. నేనేమైనా కనబడితే ఆయన మనస్సాక్షి ఎదుట ఆయన సముఖమంది మాత్రమే కనబడతాం, మనుషుల్లో కనబడడానికి తాపత్రయపడము అంటున్నాడు. పిల్లరా, మనల్ని మనం మోసం చేసుకునేది ఎక్కడంటే ఆత్మీయ గర్వం, గొప్పగా ఎంచుకోవడం, జీవపు డబ్బు. ఎస్ఎఫ్జేలో సహజంగా అందరినీ ఎంకరేజ్ చేయడానికి ఫోటోలు పెట్టమంటాం. ఫోటోలు పెట్టమని వెనకాల ఉద్దేశం ఏంటంటే నిద్రపోతున్న వాళ్ళు కూడా మేలుకుంటారు, వాళ్ళు కూడా చేస్తారు. ఫోటోలు పెడుతున్నప్పుడు జనరల్గా వచ్చే ప్రమాదం ఏంటంటే ఇక చూపించుకోవడం, కనబడడం, మెప్పు కోరుకోవడం, గుర్తింపు కోరుకోవడం అలవాటు అవుతుంది. అది మెల్లగా మెల్లగా అహంకారంలోకి, దంభపు జీవితంలోకి, వేషధార జీవితంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడడానికి యాక్టివిటీ కనబడితే చాలు, మనుషులు కనబడాల్సిన అవసరం లేదు, మనుషుల మెప్పు కోసం కూడా కాదు. మనం చేసేది కేవలం ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా ఉన్నదానికంటే ఎక్కువ చూపించుకొని ట్రై చేయకుండా, ఒట్టివాడే ఉండి ఎన్నికైన వాడిగా చెప్పుకోవడం ట్రై చేయకుండా రియాలిటీగా జీవిద్దాం. ఏమై ఉన్నామో అలాగే ఉందాం. మన స్థాయి ఏంటో, మన చదువు ఏంటో, ఏం చేసాం, అంతవరకే అంతవరకే. ఎంత యథార్థత దేవుడు మిగతా మిషనరీ సేవలో నేర్పించారంటే రిజిస్ట్రేషన్ కౌంటర్ రిజిస్టర్ పెడతారు, మీ మీటింగ్ ఎంతమంది వచ్చారు, 39 మంది వచ్చారు. నాకు విచిత్రం అనిపించింది, 39 ఏంటండి, రౌండ్ ఫిగర్ చేసి 40 చెప్పొచ్చుగా, రౌండ్ ఫిగర్ చేసి 50 చెప్పొచ్చుగా. ఎలా చెప్తాం, రిజిస్ట్రేషన్ కౌంటర్లో 39 పేర్లే రాయబడ్డాయి, 39 అని వాళ్ళు అంటారు. మేము అలా చెప్పమండి, మా దగ్గర 50 మంది వచ్చినా చాలా మంది వచ్చారని చెప్తాం. ఎలా జరిగింది, చాలా బాగా జరిగిందని చెప్తాం. వచ్చింది 50 మందికి చాలా మంది ఏంటి, 50 మంది లెక్క పెట్టలేకపోయామా, మోసం కదా. రియలిస్టిక్ జీవించడానికి ఇష్టం లేదు, ఆ మాటలను వింటే మాత్రం మోసపోవడమే. కొంతమంది కొన్ని విషయాలు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడితే ప్రొడక్ట్ కొనాలనిపిస్తుంది, అద్భుతంగా ఉంది అంటారు. అద్భుతం ఏంటి, అంత అంత పెద్ద పెద్ద మాటలు అక్కర్లే, అంత అది కమర్షియల్ వర్డ్, కమర్షియల్ వర్డ్. రియలిస్టిక్ గా ఉందో, ప్రాముఖ్యంగా మన విషయంలో మనమేమో మనకు తెలుసు, మన ఆత్మీయత ఏంటో మనకు తెలుసు, మన ప్రార్థన జీవితం ఏంటో మనకు తెలుసు, బైబిల్ మనం ఎన్నిసార్లు చదివామో మనకు తెలుసు. ఎవరైనా మీరు బైబిల్ నుంచి 100 సార్లు చదివారంటే, లేదు నేను 100 సార్లు ఏం చదవాల, మా అయితే 3-4 సార్లు చదివాను, ఇప్పుడు ఏం చదివినా సరే లోతుగా చదువుతా ఉన్నా. అంతవరకే ఆ మోసపు జీవితం మనకెందుకు? ఎవరు మోసం చేస్తారు? సాతాను మోసం చేస్తాడు. మనం ఒట్టివారే ఉండి గొప్పవారుగా ఎంచుకుంటే మోసపోతాము అని వాక్యం మాట్లాడుతూ ఉంది. గొప్ప కోరుకోవడం, గొప్పగా కనబడాలనుకోవడం జీవపు డంబు, సాతాను స్వభావం. వాడు దూత దేవుళ్ళ కనబడాలనుకున్నాడు. ఆదాము అవ్వల దగ్గరకు వచ్చాడు, వారిని దేవదూతలు అయిపోతారని చెప్పి ఆశ చూపిస్తా ఉన్నాడు. వాడు లేని దాన్ని, లేని ఆశను పుట్టించేవాడు కాబట్టి మన స్థాయిని మించి ఎక్కువగా ఊహించుకోవడం ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అపొస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయం, అపొస్తలుల కార్యాల గ్రంథం పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుదాం. పౌలు బర్నబా వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉందో మనకు అర్థం అవ్వాలి. అపోస్తులకి పౌలు భర్ణబాలకు వాళ్ళు ఏం తెలియపెట్టారు చూడండి. అపోస్తులైన భర్ణబాయు పౌలును ఈ సంగతి విని వారు స్వస్థపరిచారు. ఆ స్వస్థత కార్యం జరగగానే ఎక్కడ లుస్త్రాలో బలహీన పాదాలు గల వ్యక్తిని స్వస్థపరిచారు. ఆ స్వస్థత జరగగానే భర్ణబాకేమో దూపతి అని పేరు పెట్టారు, పౌలకేమో హెర్మి అని పేరు పెట్టారు. పేరు పెట్టి వాళ్ళకి ఇంకా దేవదూతలు మనుషులుగా వచ్చారు అని వాళ్ళు గొప్ప చేస్తున్నారు. అప్పుడు పౌలు బర్నబాలు ఏం చేశారు? అపోస్తులైన బర్నబాయి పౌలును ఈ సంగతి విని తమ వస్త్రాలు చించుకొని సమూహములోకి చొరబడి, అయ్యలరా మీరెందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు ఈ అర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశముకు భూమికి సముద్రమునకు వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవన్నని మీకు సువార్త ప్రకటిస్తున్నాము. మమ్మల్ని చూడకండి, దేవుని చూడండి. మా వైపు తిరగకండి, దేవుని వైపు తిరగండి. మేము మనుషులము, ఆయన సృష్టికర్త. కాబట్టి ఈ మూడు మాటలు, చక్కటి మాటల చేత మోసపోతారు, జాగ్రత్త అని వాక్యం హెచ్చరిస్తా ఉంది. వ్యర్థమైన మాటల చేత మోసపోతారు, జాగ్రత్త అని వాక్యం హెచ్చరిస్తా ఉంది. మూడో మాట దంబపు మాటలు, గొప్పలకు పోవటం. ఎన్నికైన వారుగా మాట్లాడుకోడు, గొప్పగా మాట్లాడుకోడు, ఆ మాటల చేత కూడా మోసపోతారని వాటిని హెచ్చరిస్తూ ఉండగా మాటల దగ్గర మోసపోతున్నా మేము చెక్ చేసుకుందాం, నలకుగా జీవిద్దాం. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్.